జై మహాకాల్. ఇది అక్టోబర్ 18, 2004 ఉదయం 10 గంటలకు జరిగిన చతుర్విధ ఆచరణీయాలు. జై జై మహాకాల్.
శక్తిపీఠంలో శక్తి సాధన మనం చేసుకుంటున్నాం. ఈ శక్తి సాధన చేసుకోవటానికి, ఈ విధమైనటువంటి జీవిత విధానం అర్థం చేసుకోవటానికి పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య, శక్తి స్వరూపిణి అయినటువంటి మాతా భగవతీదేవి శర్మ యొక్క, వాళ్ళు ఆచరించి జీవించి చూపించిన విధానాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంచేత ఇది అందరికీ సులభ సాధ్యమైనదే, కష్ట సాధ్యమైనది కాదు. మీ చేత ఋషులు మహర్షులు వాళ్ళ చేత అతి కఠోరమైనటువంటి తపశ్చర్యలు అవి ఏమి చేయించటం లేదు. ఇక్కడ నేర్పేది ఏంటి? ఇక్కడ వీళ్ళు నీ ఆలోచనలు మారిపోతే నీ ఆచరణలు మారిపోతాయి, నీ ఆచరణ మారిపోతే సమాజం మారిపోతుంది. ఇది సూత్రం. ప్రతివాడు ఏం చెప్తాడు అంటే పక్కవాడు వింటం లేదండి మాట. పక్కవాడు మాట వింటున్నాడో లేదో మనకు అనవసరం. నేను గురువు గారి గురించి చెప్దాం అనుకుంటున్నానండి అందరికి, ఎవడు మాట వింటం లేదండి. అది కాదు ముఖ్యం. నువ్వు గురువు మాట వింటున్నావా, గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నావా అన్న ఒక్క ప్రశ్న చాలు మిమ్మల్ని మార్చిపోయాను. అంచేత ఆ దృష్టికోణం మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ మీరు శక్తి సాధన ఎలా జరుగుతుంది అంటే, గురువు ఎలా జీవించమని చెప్తున్నాడు అలా నువ్వు జీవిస్తున్నావా లేదా. విద్య అంతా అదే. కెమిస్ట్రీ చదువుతున్నాడు ఎంఎస్సీ, వాడు ఎలా జీవిస్తాడు? కెమిస్ట్రీ లాగా జీవిస్తాడు. బాటనీ చదివేవాడు బాటనిస్ట్ లాగా జీవిస్తాడు. ఇంజనీర్ ఇంజనీర్ లాగా జీవిస్తాడు. డాక్టర్ డాక్టర్ లాగా జీవిస్తాడు. లాయర్ లాయర్ లాగా జీవిస్తాడు. లాయర్ లాగా ఎలా జీవించాలో వాడికి ఎక్కడ తెలిసింది? స్కూల్కి కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆ విద్య తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఇది మీరు విద్య గురించి స్పష్టంగా ఒక అవగాహనకి రావాలి. విద్య మీరు నేర్చుకుంటే మీ జీవిత విధానం మారిపోతుంది. ఇంజనీర్ ఇంజనీర్ లాగే జీవించగలడు కానీ కాదండి రేపు నేను డాక్టర్ లాగా జీవిస్తాను, ఎల్లుండి లాయర్ లాగా జీవిస్తానంటే సంభవం? అది సంభవం కాదు కదా. వాడు అదే విధంగా జీవించాలి. వాడు జీవిత విధానం ఆ విధంగానే కొనసాగుతుంది. వాడు మారాలి అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి? వాడు విద్య మార్చుకోవాలి. అంతే కదా. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ హోమియోపతి కాలేజీలో నేర్చుకుంటాడు, వాడు హోమియోపతి డాక్టర్ లాగా ప్రవర్తిస్తాడు. ఎలోపతి డాక్టర్ లాగా ప్రవర్తించలేడు వాడు. ఎలోపతి డాక్టర్ హోమియోపతి డాక్టర్ లాగా ప్రవర్తించలేడు. ఇది అర్థమవుతుంది కదా. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ విద్యలు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఆ డాక్టర్లో మళ్ళీ హోమియోపతి డాక్టర్ కావచ్చు, ఎలోపతి డాక్టర్ కావచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే వాడు బుర్ర ఏం పని చేస్తున్నాడు, నీకు వాతపిత్త కఫ దోషాలు ఉన్నాయంటాడు. ఎలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు వైరస్ వచ్చేసింది, బ్యాక్టీరియాలు తీరిపోయి నీ శరీరంలో టాక్సిన్స్ వచ్చేసాయి అంటాడు. వాడు వాతపిత్త కఫ అండు, వాడికి తెలియదు కూడా అనేంటో, వాడు డాక్టర్. తెలా అర్థమవుతుంది విద్యలో. అంచేత విద్య ఏం చేస్తుంది, నిన్ను ఒకలాగా ఆలోచించటం నేర్పుతుంది. అది అర్థమవుతుందా మీకు? ఇంతలాగా ఇన్నిసార్లు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి వచ్చాక ఆయనలాగా ఆలోచించగలగటం నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే ఆయన మీకు గురువు, నేర్చుకోకపోతే ఆయన మీకు గురువు కాదు. ఇది మీ బుర్రకెక్కాలి బాగా. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? శ్రీరామ శర్మ ఆచార్య ఇక్కడ నుంచి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఎలా చేసేవాడు? ఇప్పుడు డాక్టర్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎంబీబీఎస్ చదువుతాడు, తర్వాత 2 ఏళ్ళు MD చేస్తాడు, తర్వాత ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు DM చేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత వాడు పేషెంట్ దగ్గరికి వచ్చాక వాడికి విద్య నేర్పిన ప్రొఫెసర్లు ఉంటారే, వాడిని పిలుచుకురాడు, ఏమయ్యా వీడికి మందు ఎలా ఇవ్వాలో నువ్వు చెప్పని. వాడు మంది ఇచ్చేస్తాడు. ఎందుకు ఇవ్వగలిగాడు? ఆ విద్య నేర్చుకున్నాడు. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడు? 20 సంవత్సరాలు పట్టి ఉంటుంది వాడికి. 10th class పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, మళ్ళా ఎంసెట్ పాస్ అవ్వాలి, ఎంసెట్ పాస్ అయ్యాక సీట్ రావాలి, సీట్ వచ్చాక 5 ఏళ్ళు 6 ఏళ్ళు MBBS చేసుకోవాలి, దాని తర్వాత 2 ఏళ్ళు MD చేయాలి. ఈసారి ఎవరు MBBS దగ్గరికి వెళ్తానులే, బోర్డు పెట్టుకుంటే వాడు MD అని పెట్టుకుంటేనే వెళ్తున్నాం కదా. ఇన్నేళ్లు చదివితే నీ తిండికి అవసరమైనటువంటి విద్య మాత్రమే వస్తుంది నీకు. ఆ విద్య వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు తిండి తినగలుగుతున్నావు. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా వీళ్ళెవరూ కూడా దేశ సేవ చేయటానికి అవటం లే. లాయరు అయ్యో పాపం ఒక అనామకుడికి నిర్దోషికి శిక్ష పడుతోంది అని లాయర్ అవటం లేవాడు. లాయర్ ఎందుకు అవుతున్నాడు? డబ్బెందుకు కావాలి? డాక్టర్లు ఉన్నారు రాత్రి పగలు కళ్ళమట నీళ్లు తెచ్చేసుకుని ఇంతమంది బాధ పడిపోతున్నారు, వీళ్ళ బాధలు నేను ఎలా తీరుస్తాను అని డాక్టర్ అవటం లేవాడు. ఎందుకు వస్తున్నాడు డాక్టర్? దానివల్ల తిండి వస్తుందని. ఇంజనీర్ దేశానికి సేవ చేయాలి, డ్యామ్స్ కట్టేయాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయాలి, మంచి రోడ్లు వేసేయాలి, మొత్తం దేశాన్ని అందమైనటువంటి భవంతులతోనే నింపాలి అని తన విద్యని ఉపయోగించుకోవటం లేవాడు. వాడికి ఎక్కడ అంతకంటే ఎక్కువ ఉపయోగపడదు ఆ విద్య, అంతకి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి విద్య మీకు ఈ జన్మకే కాదు అనేక జన్మలకు ఉపయోగపడుతుంది, రోగాలు పోగొట్టడానికి ఉపయోగపడుతుంది, ముసలితనం పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. మీరు కొంచెం ధైర్యం చేసి ముందుకు అడుగు వేయగలిగితే మృత్యువుని కూడా దాటివేయగలుగుతారు. మరి ఆ విద్య ఏంటి? ఒకరోజు 2 రోజుల్లో వచ్చేస్తుందా? మీరు ఎవరు కాగితం పెన్ను అది ఏం పెట్టుకోరు, వచ్చేస్తారు క్లాస్కి. కాలేజీకి వెళ్ళి చూడండి, 1వ క్లాస్ పిల్లవాడికి ఎంత భుజాన పాపం. వాడు పాటలు కూడా పాడిస్తున్నారు సినిమాల్లో, ఇంత బరువు మాకొద్దు మేము మొయ్య లేకుండా ఉన్నామని. ఇంటికి కూడు పెట్టే తిండికి మీ జీవితాలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు అవంతా మానేసేటటువంటి విద్య. ఒక కాగితం ఉండదు, ఒక పెన్ను ఉండదు. నేనేం చేయను, ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను నా క్లాసుకి, కాగితం పెన్ను లేకుండా రావద్దు అని చెప్పినట్టు గుర్తు. అయినా సిగ్గు లేకుండా వస్తున్నారు, రెగ్యులర్గా వచ్చేవాడు. వినిపోతాము అది వేరే విషయం. ఇప్పుడు నేను చెప్తున్నా సిగ్గు లేదు, వాళ్ళు ముందు సీట్లోనే కూర్చుంటున్నారు కాగితం పెన్ను లేకుండా. అంటే ఆ బుర్ర అంతలాగా సాలిడిఫై అయిపోయిందనమాట. నువ్వు తిడితే తిట్టుకో, నన్ను తిట్టదన్నా. అంచేత సిగ్గు విడిచి నేనేం చెప్తున్నాను, కాగితం పెన్ను లేని వాళ్ళు ఎవరు లైన్లో ఉండకండి, లేచి గోడ కాను కూర్చోండి. లేవండి, కాగితం పెన్ను లేని వాళ్ళు లేచి గోడ కాను కూర్చోండి. సీరియస్నెస్ రావాలి మీకు. గోడ దానికి కూర్చోండి, నేను వినొద్దంటే ఇది ఒక క్లాస్ జరుగుతోంది, జీవితాన్ని మార్చివేసేటటువంటి క్లాస్. ఆ క్లాస్కి తగిన మానసిక స్థితి లేకుండా వచ్చేస్తే ఎట్లా? ఏదో కథ సమావేశం అనుకుంటూ రానివాడు బయట కూర్చుని వినండి. నేనే వద్దంటే లేదు కదా, వినొద్దని నేను ఎవరిని అంటే లేదమ్మా. క్లాసులో పాఠం నేర్చుకునే వాళ్ళు సిన్సియర్ గా రావాలి, సిన్సియర్ గా ఉండాలి. ఇది శక్తిపీఠము, శక్తి సముపార్జన మనం చేసుకోబోతున్నాం. లైన్ మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి, చూసుకోండి. అది కార్యకర్తలకి బాధ్యత, వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ నేను లైన్ లో కూర్చోబెట్టడం, నేను మిమ్మల్ని లేపటం, ఇది పద్ధతి కాదు కదా. నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు సీరియస్ గా వచ్చి నేర్చుకోండి రెగ్యులర్ గా. వినిపోదాం అనుకునేవాళ్ళు హాయిగా వినండి, ఎప్పుడో ఒక చోట స్ఫూర్తి వస్తుంది మీకు. కానీ ఎందుకు ఇంత సీరియస్ గా చెప్తున్నాను, ఓ డాక్టర్ అవ్వాలంటే 20 ఏళ్ళు చదవాలి. నువ్వు 20 ఏళ్ళు ఎలా చదవాలి? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అదే చేస్తావు. నువ్వు ఉద్యోగం చేసుకోకల్లే, తిండి ఎవడు పెడతాడు అని ఆలోచించక్కర్లే. తల్లిదండ్రులే పెడతారు కదా వాళ్ళకి. ఇంజనీర్ అది చదువుతున్న వాళ్ళు డబ్బు సంపాదించుకుని ఫీజు కట్టుకుంటున్నాడా? తల్లిదండ్రులు కడుతున్నారు, పొలాలు అమ్ముకుని అది అమ్ముకుని కడుతున్నారు. ఇంత చేస్తే వాడు ఏం చేస్తాడు? ఇంజనీర్ అయ్యాక మళ్ళీ ఉద్యోగం కోసం అడుక్కోటే. ఉద్యోగం అవడం ఇవ్వలేదనుకో, ఇటు వాడికి సిగ్గులేదు, ఇటు వాడికి తరించిన వాళ్ళకి సిగ్గులేదు, ఆ ఇన్స్టిట్యూషన్ కి సిగ్గులేదు. ఇంజనీరింగ్ అనేది స్వయంగా పని చేసుకోగలిగేటటువంటి వృత్తి, మెడిసిన్ అనేది స్వయంగా చేసుకునేటటువంటి వృత్తి. వాడు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా, అంత దమ్ము లేదు వాడికి పెట్టుకోవటానికి, అంత నాలెడ్జ్ లేదు వాడికి. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలా ఉన్నాయి. అందుకు ఈ సీరియస్నెస్ ఆధ్యాత్మికతలో కూడా అసలు ఈ మాత్రం సీరియస్నెస్ చెప్పేవాళ్ళు లేకపోతే మీకు అసలు తెలియదు అసలు ఇలా చదువుకోవాలని. నోట్స్ రాసుకోవాలి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ మళ్ళా నన్ను అడగకూడదు మాస్టర్ మీరు చెప్పండి అని. ఈ 9 రోజుల్లో నేను చెప్పిన సబ్జెక్ట్ మళ్ళా ఈ జీవితంలో మీరు నా చేత చెప్పించుకోకూడదు. ఈ సబ్జెక్ట్ మన కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎందుకంటే హయ్యర్ లెవెల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ప్రతిరోజు వచ్చి గాయత్రి చాలా మంచిదండి చేసుకోండి, యజ్ఞం చాలా మంచిదండి. ఎన్నిసార్లు చెప్పంటారు గాయత్రి మంచిది, యజ్ఞం మంచిది అని? మీకు మంచిది అనిపిస్తే చేసుకోండి, మంచిది అనిపించకపోతే మానేయండి, అంతే కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు గాయత్రి చాలా మంచిది మీరు చేసుకోండి అని? మంచిది అనిపించేవాడు తక్షణం మొదలెట్టేస్తాడు. మంచిది అనిపించలేదు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా విండు. ఇంతే, మనం ఏం బతిమాలకోకల్లే. నువ్వు చెప్తున్నటువంటి విషయము చాలా గొప్ప విషయము, మీరు వింటున్నటువంటి విషయము చాలా గొప్ప విషయము. ఈ విషయాలు విని ఆచరించగలిగేటటువంటి వాళ్లే రేపు భవిష్యత్తులో సమాజానికి మానవులకి పనికొస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా గురువు గారు వాడినటువంటి అతి కఠోరమైనటువంటి భాష ఏంటంటే, మిగతా వాళ్ళందరూ కూడా నర కీటకాలు, నర పశువులు, నర పిశాచాలు అన్నాడు ఆయన. జీవించటం చేతి కాని వాడు ఎవరికి ఉపయోగపడతాడు? పెద్ద పెద్ద చదువులు చదివేస్తాడు, చిన్న ప్రాబ్లం వస్తుంది ఆత్మహత్య చేసేసుకుంటాడు. మావాడు చాలా సెన్సిటివ్ అండి, వాడిని గట్టిగా అనకండి. సిగ్గులేదు వాడిని సెన్సిటివ్ గా పెంచడానికి. సెన్సిటివ్ ఏంటి? జీవితంలో నువ్వు చెప్పినట్టు వింటుంది ఆ పరిస్థితి, వచ్చిన పరిస్థితి నువ్వు ఎదుర్కోగలగాలి కాదా? అది మనం పిల్లలకి నేర్పాలి. కానీ మావాడు చాలా సెన్సిటివ్ అండి. నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ అంటారు ఆ మాట అన్న పేరెంట్స్, నేను ఇమ్మీడియట్ గా గెట్ అవుట్ అంటాను. నేను నాకేంటి, నాకు మీ కృపక్కర్లేదు, మీ దయక్కర్లేదు, మరి ఏం కావాలి? మీరు నా మాట విని ఇది మంచిది అనిపిస్తే ఆచరించండి. వినాలా? ముందు చెప్పేటటువంటి విషయము గాయత్రి యజ్ఞం గురించి మనం చెప్తున్నది. 1000 సంవత్సరాల బట్టి భారతీయ సమాజంలో గాయత్రి యజ్ఞం గురించి అవగాహనకి చాలా తేడాలు ఉన్నాయి. సైన్స్ తెలియని వాళ్ళకి నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది. డాల్టన్ కాలంలో ఉన్న యాటమ్ కి ఇప్పుడు యాటమ్ అనేటటువంటి మాట వాడుతున్నాం, పదం ఒకటే. కానీ డాల్టన్ కాలంలో యాటమ్ అనే పదానికి ఉన్నటువంటి అవగాహన, ఇప్పుడు యాటమ్ అనేటటువంటి పదానికి అవగాహన చాలా కోట్లాను కోట్ల రెట్లు తేడా ఉంది. యాటమ్ అనే పదమే వాడతాం, అలాగే గాయత్రి అనే పదం వాడుతున్నాం మనం, యజ్ఞము అనేటటువంటి పదమే వాడుతున్నాం. కానీ దానికి చాలా తేడా ఉంది. పూర్వకాలంలో మన ఋషులు చేసే యజ్ఞానికి, ఈనాడు మన గాయత్రి పరివారం చేసే యజ్ఞానికి ఏ విధమైనటువంటి పోలిక లేదు. పేరు అదే. చిన్నప్పుడు ముక్కమ్మట శివుడు కాచుకుంటూ మట్టిలో తొలుతూ ఏడిస్తే కుర్రాడికి, బ్రెయిన్ సర్జన్ అయినటువంటి ఆకులు రాడే తర్వాత పోలికలు ఏముంటాయి? ఏమైనా పోలిక ఉందా? చిన్నప్పుడు వాడు ముక్కు కారుతూ ఉంటుంది, మట్టిలో పొందులు ఏడుస్తూ ఉంటాడు, కాస్త పేద కుటుంబం అయితే ఇంకా అధ్వానమైన పరిస్థితులు ఉండి ఉండవచ్చు. ఆ వింటే వాడికి ఏదో ఒక పేరు ఉందనుకోండి, రాముడు అని. వాడు పెద్ద బ్రెయిన్ సర్జన్ అయిపోయాడు తర్వాత రాముడు అని పిలుస్తాం, వాడి పేరు మార్చేస్తావా? మార్చాం కదా. కానీ బచ్చా రాముడికి, అధ్వాన్న స్థితిలో ఉన్నటువంటి రాముడికి, ఆ బ్రెయిన్ సర్జన్ స్థితిలో ఉన్న రాముడికి తేడా లేదు, తేడా ఉంది కదా. అలాగే మనం చేసేటటువంటి గాయత్రికి, బయట వాళ్ళు చేసేటటువంటి గాయత్రికి అంత తేడా ఉంది, అది మీకు అర్థం అవ్వాలి. అందరూ చేసే గాయత్రి మనం చేయటంలే, మంత్రం అదే, రాముడు అదే. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో బట్ట కట్టుకోవటం రాకుండా ముక్కమ్మ చెవుడు కాడుతూ, ఇంకా సైనసైటిస్, కళ్ళల్లో పుసులు, అదంతా తెలియదు. చిన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేమ సర్జన్ గారు పెరిగాడు, దాని తర్వాత ఏమైపోయాడు? బ్రెయిన్ సర్జన్ అయిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, బాబు మాకు వచ్చి మా బ్రెయిన్ కోసేయండి, మాకు వచ్చి మా బ్రెయిన్ కోసేయండి. పండి రాముడు అనే పిలుస్తాం. అంచేత బయట వాళ్ళు, మిగతా వాళ్ళు చేసే గాయత్రి మంత్రము, మనము చేసే గాయత్రి మంత్రము ఒకటే, కానీ సాధనలో తేడా ఉంది, తీవ్రతలో తేడా ఉంది, అవగాహనలో తేడా ఉంది. అది మీకు అర్థం అవ్వాలి. కానీ అవగాహనలో తేడా ఎలా కనిపించాలి? మీ ఆచరణలో కనిపించాలి. మీరు ఉపయోగించుకోగలగాల గాయత్రి మంత్రాన్ని. ఉపయోగించుకోలేకపోతే బయట చేస్తున్న గాయత్రి మంత్రం, శ్రీరామ శర్మ ఆచార్య శక్తి పీఠాలలో చేసేటటువంటి గాయత్రి మంత్రానికి తేడా ఉండదు. దానికి నేనేం చెప్పాను? నేను మీకు నాలుగు స్తంభాలు ఉన్నాయి, నాలుగు ఆధారాలు ఉన్నాయి మన గాయత్రి మంత్రానికి. అది ఎవడైతే ఆచరిస్తాడో వాడు మన స్థాయిలో గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోగలుగుతాడు. మొట్టమొదటి నియమం ఏంటి అంటే, రోజుకి 2.5 లీటర్లు మీరు తాగవలసినదే. అది మీరు ఆచరించటం లేదనుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పుత్రుడు మీరు కారు, బయట గాయత్రి. నేను ఎంతమంది మొదలెట్టేశారు 2.5 లీటర్ల నీళ్లు తాగడం? వెరీ గుడ్. వింటున్న వాళ్ళు కూడా అది నోట్ చేసుకోండి. ఎవరైనా మంచి మాట ఆచరించేస్తూ ఉంటే లాభంలో ఉంటారు. జపాన్ రీసెర్చ్ ఫౌండేషన్ టోక్యోలో ఇలా 2.5 లీటర్లు రోజు తాగుతున్నటువంటి వ్యక్తుల్ని 2-3 సంవత్సరాల పాటు ఫాలో అయింది. వాళ్ళ బ్లడ్ శాంప్లింగ్ లో తేడా వచ్చింది, ఒబెసిటీ తగ్గింది, టాక్సిన్స్ తగ్గాయి, ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువైంది, కాన్స్టిపేషన్స్ తగ్గాయి. ఇంకేంటంటే మన బాడీలో జరిగేటటువంటి అన్ని కెమికల్ రియాక్షన్స్ కి మీడియం ఏంటి అంటే నీరు. మన శరీరంలో రకరకాలైనటువంటి రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయని తెలిసినా తెలియకపోయినా వాటన్నిటికీ బేసిస్ ఏంటి అంటే నీరు. కనీసం 2.5 లీటర్లు తాగాలి, కనీసం. అంతకంటే ఎక్కువ తాగితే మంచిదే, తక్కువ మాత్రం తాగకండి. అందులో ఒక కండిషన్ ఏంటి అంటే, నిద్ర లేవగానే 1 లీటర్ నీళ్లు తాగేయాలి. చెప్పండి సార్, ఉపయోగం ఏంటంటే అమ్మా, చెట్టుకి నీళ్లు అవి పోస్తాం కదా, పొద్దున్నే ఎక్కువ నీళ్లు పెడతాం, తర్వాత మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. అదనమాట, చెట్టుకి నీళ్లు పోసినట్టే ఇది ఒక వృక్షమే, అశ్రద్ధ వృక్షం అని చెప్తాడు భగవద్గీతలో. ఊర్ధ్వమూల మనశ్శాసం అశ్రద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పరిణామి. అందులో గాయత్రి ఛందస్సు నేనే అంటాడు కృష్ణుడు. ఇంకా 1 లీటర్ నీళ్లు మీరు తాగేయండి. 1 లీటర్కి కూడా కారణం ఏంటి అంటే, మనకి ఎప్పుడు కూడా సహస్రాలలో ఉన్నటువంటి పీనియల్ గ్రాండ్, కొంచెం ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ ఇంపార్టెంట్. మనకి ఇవి రెండు కరెక్ట్ గా ఉంటే మిగతా గ్లాండ్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. ఈ మందులు వాటిలో నెంబర్ చాలా ఇంపార్టెంట్. 500 మిల్లీగ్రామ్స్, 250 మిల్లీగ్రామ్స్, 1000 మిల్లీగ్రామ్స్ అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మిల్లీగ్రామ్స్ అంత పడకపోతే ఆ మందు మీకు పనిచేయదు, ఎక్కువతే ప్రమాదం. నీళ్ళు ఎక్కువతే ప్రమాదం లేదు, అది వేరే విషయం. అంతేత సహస్రాల చక్రానికి 1000 అనే సంఖ్య ఉంది కదా, ఇక్కడ 1000 మిల్లీమీటర్లు తాగుతాం, మిల్లీలీటర్లు తాగుతాం అనమాట. అవి 1000 అనే సంఖ్యని ఆజ్ఞా పిట్యూటరీ. మన సంస్కృత భాషలో సహస్రారము ఆజ్ఞాచక్రము అంటాం. అందుకు నిద్ర లేవగానే మీరు 1 లీటర్ నీళ్లు తాగేయాలి. తర్వాత రోజల్లా మీ వీధి చూసుకుని మిగతా 1.5 లీటర్లు తాగేసుకోండి. ఇంకో కండిషన్ ఏం చెప్పాను, ఆహారానికి 1 గంట ముందు, ఆహారం తీసుకున్న 1 గంట తర్వాత వరకు నీళ్లు ముట్టుకోవద్దు. ఆహారం తీసుకుంటున్నప్పుడు మీరు అస్సలు ముట్టుకోవద్దు, అనేక కుటుంబాల్లో నేను చూస్తాను, నేను పిల్లలకి బుద్ధ ముద్దకి మంచి నీళ్ళు తాగడం అలవాటు చేస్తున్నారు, తింటున్నారు అని మీ భ్రమ. మీరు మీ పిల్లల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అడగండి ఏ డాక్టర్నైనా, యువర్ కిల్లింగ్ యువర్ చిల్డ్రన్. ఇంకా వాళ్ళు బతికున్నారు అంటే నాట్ బికాస్ ఆఫ్ యూ, ఇన్ స్పైట్ ఆఫ్ యూ. మనం వాళ్ళని ఎంత తగలెట్టాలో అంత తగలెడుతున్నాం, అయినా వాళ్ళు బాగుపడుతున్నారు, అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. కొంచెం నియమాలు నేర్పండి, మంచి మంచి నియమాలు. చాలా మంది పిల్లలకి నీళ్ళని ఉపయోగించి ఆహారాన్ని ప్రాణశక్తిగా మార్చుకోవచ్చు. ఆహారాన్ని నివేదన చేసినప్పుడు నీళ్లు చదువుతాం మనం కదా. అలా ఆహారాన్ని తినే ముందు మీరు నీళ్లు చదువుకుని భగవదర్పణం చేసుకుని, ఇంకా మీకు చేతనవుతే మీ శ్వాసతో ఆ నీళ్లని కలుపుకుని చేసుకోవడానికి, తాగడానికి కాదు. అది సంస్కృతి మర్చిపోయి మనం అసలు నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలి నేర్చుకున్నాం. అందుకే చెప్తున్నా ఇక్కడ గాయత్రి మంత్రంలోనే ఉంది అది. గాయత్రి మంత్రం యొక్క మనం ఉపయోగించుకున్నటువంటి నాలుగో చరణం చెప్పాను కదా, ఆపో జ్యోతి రస అమృతం, దానికి ఉపయోగిస్తాం ఆ నీళ్ళని. మూడు సార్లు చుట్టూరా తిప్పుతాం. ఆ తిప్పుతా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఏం చేయాలి అంటే, ఆ రోజు ఉన్నటువంటి గ్రహం అంటే సోమవారం అయితే చంద్రగ్రహం, మంగళవారం అయితే కుజగ్రహం, ఆ గ్రహాలతో సంపర్కం పెట్టుకోవాలి ఆహారానికి. అప్పుడు ఆహారం ఏమవుతుంది అంటే ఆ గ్రహాన్ని యొక్క శక్తుల్ని మీకు తీసుకొస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నవగ్రహ శాంతి జరిగిపోతుంది మీకు. మీ జాతకం ఎలా ఉన్నా పర్వాలే, కానీ అదంతా ఇప్పుడు నేను చెప్పే కదా మీకు. ఒక క్లాసులో నేను ఎంత చెప్పగలను మీకు. ఈ ఫండమెంటల్స్ నేర్చేసుకోండి అంటే అది డీపర్ ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలా మంది చదవగలరు, కాస్త ఇది ఉంది అని తెలిస్తే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతుక్కోవచ్చు. మన ప్రజ్ఞాపీఠంలోనే ఉన్నాయి పుస్తకాలు, ఆ కావాల్సింది యాంగిల్లో మీరు చదువుకోవచ్చు. అందుకు చెప్తున్నా ఇది, ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్. నీళ్ళు అందుకు ఉపయోగించాలి. ఆపో జ్యోతి రసో అమృతం, నీళ్ళని కనుక వెలుతురుతో కలిపితే రసం ఏర్పడుతుంది, స్టీమ్ ఏర్పడుతుంది. స్టీమ్ ఇంజిన్ ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఎంత బరువు లాగేయచ్చు మీరు, ఉట్టి నీళ్ళతో లాగలేరు. కానీ అదే నీరు స్టీమ్ గా మారిపోయింది అనుకోండి, ఎంత శక్తివంతం అయిపోతుందండి. దాన్ని ఇంకాస్త ముందుకెళ్ళగలిగితే అమృతం కూడా ఏర్పడుతుంది. నీటిని అలా ఉపయోగించుకోవటానికి నీళ్లు పెట్టడం ఒకటి ఆనవాయితీ. ముంచేత మొదటి కండిషన్ గాయత్రి మంత్ర సాధన చేసే వాళ్ళకి 2.5 లీటర్ల నీళ్లు తాగాలి, నిద్ర లేవగానే 1 లీటర్ తాగాలి. రెండోది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దయచేసి ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ పెప్సీ కోకో కోలా ఇవి మానేయండి, పిల్లలకి ఇవ్వవద్దు. ఒక రీసెర్చ్ లో చాలా మంది మహాత్ములు ఈనాడు ఏమని చెప్తున్నారు అంటే, టాయిలెట్ క్లీనర్ మనం ఉపయోగిస్తాం. టాయిలెట్ క్లీనర్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాని పిహెచ్ 2.4-2.5 మధ్య ఉంటుంది. మీరు తాగే కోకో కోలా వాటి పిహెచ్ 2.8, అంటే ఆల్మోస్ట్ అంత స్ట్రాంగ్ యాసిడ్ అది. అంచేత మీరు ఈ కోలాలు అవి తాగుతున్నప్పుడు మీరు టాయిలెట్ క్లీనర్ తాగుతున్నారు అని గుర్తుంచుకుంటే తాగరు. మరి పెస్టిసైడ్స్ తాగాం కదా, మరి పెస్టిసైడ్స్ తాగకూడదు కదా. అయినా అందరూ తాగుతూనే ఉన్నారు కదా తమాషా మనం. అందుకే గాయత్రిని మనం ఏమంటామంటే సద్బుద్ధి ఇచ్చేది అంటాం. తాగకూడదు కదా, మన పిల్లలకి ఇస్తే ఇంకా అంటే నువ్వు పెస్టిసైడ్ పోస్తున్నావు అనమాట నీ పిల్లలకి. నువ్వేమని చెప్పుకుంటున్నావు, నా పిల్లలకి చాలా ప్రేమ ఉందండి, నాకు డబ్బు ఉంది కనుక ఇస్తున్నాను. చంపుకుంటున్నావు నీ పిల్లవాడిని. ఇవ్వకండి పిల్లలు, వాడు ఏడ్చారు అంటే ఏడుస్తే విషయం ఇచ్చేస్తావా, ఇవ్వవు కదా. మీరు చెప్పాలి అది స్పష్టంగా, చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఇది తప్పు జరుగుతోంది అన్నది చెప్పండి. అందుకే ఇది నేను చెప్పేది, ఇది గాయత్రికి డైరెక్ట్ సంబంధం లేకపోయినా సద్బుద్ధికి సంబంధం ఉంది కదా. అంచేత కోకో కోలాలు పెప్సీ కోలాలు అన్ని బంద్. దాని బదులు మీరు ఏం చేసుకోవచ్చు, హాయిగా చల్లటి నీళ్ళలో ఓ నిమ్మకాయ పిండుకోండి, ఓ మజ్జిగ పిండుకోండి. బెస్ట్ ఆల్కలైజర్. ఆల్కలైజర్ అంటే ఏంటో అర్థం చేసుకోండి, మన బాడీ రక్త మీకు అంటే సబ్జెక్ట్ మీకు డీప్ గా తెలియకపోయినా మన శరీరంలో నెత్తురు ఎప్పుడు 7.4 పిహెచ్ లో ఉంటుంది, 7.4 లో ఉంటుంది. కొంచెం ఎక్కువ అయిపోతే ఎసిడిటీ అనే రోగం వస్తుంది.
కొంచెం తగ్గితే కోమాలోకి వెళ్ళిపోతాడు, కొంచెం తగ్గితే ఎక్కువ కాదు. కానీ ఇంతంత యాసిడ్ డ్రింక్స్ తాగినా మన బాడీ కెమిస్ట్రీ ఎంత గొప్పది అంటే దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. కానీ కాస్త నిమ్మకాయ మజ్జిగ నీళ్లు తాగితే ఆల్కలైజర్ నీ బాడీని బ్లడ్ని కరెక్ట్ పిహెచ్లో ఉంచుతుంది, అది తాగండి. కోకో కోలా వాటి బదులు అందులో మీకు కావాలి, ఇంకాస్త రుచులు కావాలి అంటే కొంచెం ఆయుర్వేద విజ్ఞానం ఉంటే మీరు శొంఠి కలుపుకోవచ్చు, మిరియాలు కలుపుకోవచ్చు, మీ తత్వాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టు కలుపుకోకండి. ఇది రుచి కోసం కలిపేవి కాదు. ఏది రుచి కోసం కలపం? ఇదంతా మనం ఎందుకు కలుపుతున్నాం అంటే మన వాతపిత్త కఫ దోషాలలో మీకు ఏ దోషం ఉందో అది చూసుకుని దానికి తగినట్టు ఆ మజ్జిగలో కలుపుని తాగండి, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది నీటి గురించి చెప్పాను నేను. దీని తర్వాత అవును నైట్ కాదు, సూర్యాస్తమయం అయిపోయాక మజ్జిగ పెరుగు ముట్టుకోవద్దు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలా మందికి నా దగ్గర చాలా మంది వచ్చి ఏం చెప్తారంటే, మాస్టర్ మేము మంచం మీద నుంచి దిగలేకపోతున్నాం, ఈ మడమలు నొప్పెడుతున్నాయంటారు. చాలాసేపు వరకు మాకు మడమలు నొప్పెడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే రాత్రి పాలు ముట్టుకోవడం, పాలుతో పాటు పులుపు పదార్థాలు ముట్టుకోవడం. పాలు కాదు సారీ, పెరుగు. తప్పు చెప్పాను, కరెక్ట్ చేసుకోండి, తప్పు చెప్పాను నేను. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు కానీ మజ్జిగ కానీ ముట్టుకోకండి. రాత్రి అంటే సూర్యాస్తమయం తర్వాత అని అర్థం. కుష్టు రోగాలు, ల్యుకోడెర్మా, స్కిన్ డిసీజెస్, ఇవన్నీ పాలు పులుపు కదలటం వల్ల వస్తాయి. పాలుతో పాటు పుల పదార్థం కలవకూడదు. కానీ మనం ఐస్ క్రీమ్స్ వాటిలో ఈ ప్రమంగం ఏంటంటే దానిమ్మలు ఇవన్నీ పులుపువి, ఇవి కలుపుతాం బాగా రుచి ఉందని చెప్పుకుంటాం. మీకు తెలియకుండానే ఈ సయాటికాలు ఒక రోజు రెండు రోజుల్లో రావు. తమాషా అది, ఈ ఆహారంతో వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే తినగానే ఏం చేసేది, 10 ఏళ్ళు నువ్వు తిన్నాక అప్పుడు దానికి కాస్త లేస్తుంది నిద్ర, అప్పటికి చాలా లేట్ అయిపోతాం. కానీ ఆహారం మార్చుకున్నారనుకోండి 5-6 నెలల్లో సెట్ అయిపోతారు, ఈ నొప్పులన్నీ పోతాయి మీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం అయిన తర్వాత మజ్జిగ పెరుగు ముట్టుకోకండి. పాలు అద్భుతంగా తీసుకోవచ్చు, పాలు చాలా మంచిది. రాత్రి తీసుకుంటే కరెక్ట్ గా పడుకునే ముందు కనుక అరకప్పు పాలు తీసుకుంటే మీరు అంతకంటే పెద్ద నిద్ర మాత్రం అక్కర్లే మీకు, అద్భుతంగా నిద్ర పడుతుంది. అదే అదే అమ్మా, ఇంకా అదంతా పీకటం. మన సైంటిస్ట్లకు వచ్చిన పెద్ద కూడా ఏంటంటే పీకుతారు, అన్ని ఒకటే చిన్న చిన్న ఇంతమ్మా. నీ జీవితాన్ని మార్చేస్తుందయ్యా బాబు అని ఋషులు చెప్తూ ఉంటే, 1000 సంవత్సరాలు బట్టి ఆ ఋషులు చెప్తున్నారు. మాకు టైం లేదండి, మంచిది బాబు. కానీ మీరు ఆ మాట అనొద్దు, టైం లేదు అనేటువంటి మాట అనొద్దు. చెయ్యాలి, మీరు రోజుకు 1 గంట గాయత్రి చేయాల్సిందే. అది చేయగా 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 దాని ఫలితం మీకు అర్థమవుతుంది. అదే ఒక రోజు రెండు రోజులు వచ్చేది కాదు. మన కుర్రాన్ని ఓటో క్లాస్లో చేర్పించేసి వాడు ఇంజనీర్ అవ్వాలంటే 20 ఏళ్ళు ఆగటంలే మీరు. 20 ఏళ్ళు మామూలుగా ఆగుతున్నారు, ఆ బట్ట ఇస్తున్నారు, తిండి ఇస్తున్నారు, ఫీజులు కడుతున్నారు. నాయన నువ్వు చదువుకో, అంతకంటే ఇంకేం చేయొద్దు అంటున్నావు. అలాంటిది గాయత్రి మంత్రం రోజుకు 1 గంట చేసుకోవటానికి ఏంటిట? అంత నిజంగా టైం లేని వాళ్ళు మీరు అయితే 1 గంట ముందు లేవండి, లేకపోతే 1 గంట ముందు లేవండి, 1 గంట తర్వాత పడుకోండి, మీకు 1 గంట టైం వచ్చేస్తుంది. నిజంగా అంత బిజీ అవుతే మీరు, నేను నమ్మనది ఇంకంటే నెహ్రూ గారికే టైం ఉండేది, 1 గంట ప్రాణాయామ శీర్షాసనం వేసేవాడు, 1 గంట గాయత్రి మంత్ర జపం చేసేవాడు ఆయన. మన పూజ గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్యకి ఎంత పనులు చేసాడో ఆయన తెలుసు కదా. ఆయనకి రోజుకి 8 గంటలు గాయత్రి మంత్ర జపం చేస్తున్న టైం ఉండేది. చివరి రోజు శరీరం విడిచిపెట్టే రోజు కూడా 8 గంటలు 10 నిమిషాల పాటు ఆయన జపం చేసుకున్నప్పుడు శరీరం వదిలిపెట్టింది. లాస్ట్ డే ఆన్ ద వెర్జ్ ఆఫ్ డెత్ నేను మంత్ర జపం పూర్తి చేయాలి, అప్పుడు చస్తానన్నాడు. అలాంటిది ఆయన శిష్యులు, ఆయన చాలా మంచివాడు, ఆయన మార్గంలో మేము వెళ్తాము అని చెప్తున్న మనము 1 గంట చేసుకోలేమా? చేసుకోలేము అంటే అర్థం ఏంటి రెండే, దాని గొప్పతనం మీకు అర్థం కాలేదు. అర్థమైనా చేయలేకపోతున్నారు అంటే మీ ప్రారంభ కర్మలు మీ నెత్తి మీద అలా ఎక్కి తాండవం చేస్తున్నాయన్నమాట. మీ కుసంస్కారాలు, బాధపడే యోగ్యత, ఆ శనిదేవత మీ నెత్తికెక్కి మీ చేత చేయనివ్వటం లేదు. మరప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని లొంగకండి, కొంచెం ముందుకెత్తండి, ఏదైనా ముట్టుకెచ్చితే లైన్లో పడిపోతాడు. కొంచెం సాహసం, కొంచెం ధైర్యం చేస్తే గాయత్రి మంత్ర జపం చేసుకోగలుగుతాడు. ఇది ఇది మీరు అందరికీ చెప్పాలి. నాలుగు సూత్రాలు, గంట గాయత్రి మంత్ర జపం, ఆసన ప్రాణాయామాలు, 2.5 లీటర్ నీళ్లు, ఆకుకూరలు. ఇది చాలు సమాజాన్ని మార్చివేయటానికి, మీకు జ్ఞాపశక్తి పెంచడానికి. ఈనాడు సమాజాన్ని బాధిస్తున్న ప్రతి రోగము దీంతో పోతాయి, ప్రతి రోగము పోతుంది. పోని రోగం నేను ఇంతవరకు చూడలేదు. క్యాన్సర్ దగ్గర నుంచి రికార్డెడ్ డాక్టర్స్ ద్వారా రికార్డ్ చేయబడి ఎస్ ఇట్ ఈస్ ఎ రియల్ క్యూర్ అని. ఇంకా ఇంకా అని మా ఇంటి పక్క వాడికి క్యూర్ కాలేదండి. వాడు చేస్తే కదా క్యూర్ అవటానికి, మీ ఇంటి పక్క వాడు అయిందో లేదో నేనేం చెప్తా, వాడు చేస్తే కదా జరుగుతుందో తెలియదు, రైట్? ఇంకా ఇప్పుడు మీ నుంచి నేను ఆశిస్తున్నది కొన్ని విషయాలు చెప్తాను. మీ నుంచి నేను ఆశిస్తున్నది ఏంటి అంటే, మీరు మీ చుట్టుపక్కల ఏరియాలో అక్కడ గాయత్రి మంత్రం గురించి చెప్తారు. ఎలా చెప్తారు? మొదట మీరు గురువు గారి గురించి, మాతాజీ గురించి చెప్పాలి, వాళ్ళ గాయత్రి సాధన గురించి చెప్పాలి. వాళ్ళు ఆ గాయత్రి సాధన వల్ల ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారో వాళ్ళ ఆత్మకథలోనూ ఉంది, వాళ్ళ జీవిత చరిత్రలోనూ ఉంది. పాయింట్స్ నోట్ చేసుకుని మొదటి రోజు ఒక గంట, గంటన్నర పాటు మీరు ఎవరికోసి గాయత్రి మంత్రం గురించి చెప్పి ఒక వ్యక్తి వెళ్ళాడు. మీరు ఎంతమంది విన్నారు పాల్ బ్రంటన్ అనే పేరు విన్నారు కదా? పాల్ బ్రంటన్ అనేటటువంటి వ్యక్తి ఎవడు అంటే, రమణ మహర్షిని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మన దౌర్భాగ్యం అంతా చూసుకోండి, పాల్ బ్రంటన్ అనే విదేశీయుడు భారతదేశానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, అతను ఒక ప్రెస్ రిపోర్టర్. ఆ ప్రెస్ రిపోర్టర్ కి వాళ్ళ ప్రెస్ ఓనర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపించారు. భారతదేశంలో యోగులు ఉన్నారా, ఉంటే నిజంగా వాళ్ళకి శక్తులున్నాయా, అది కనిపెట్టుకురా అని పంపించారు. అతని ప్రాజెక్ట్ అది. అందుకే ఆయన తన చేసిన రీసెర్చ్ అంతా కూడా ఒక బుక్ రూపంలో రాశాడు, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా, రహస్య భారతదేశంలో అతను వెతికిన అంతా రాశాడు. అందులో అందులో అనేక మంది మహనీయుల గురించి రాశాడు. ముఖ్యంగా అతను ఇంప్రెస్ అయింది ఎవరి వల్ల అంటే, రమణ మహర్షి వల్ల. ఆ పుస్తకంలో రమణ మహర్షి గురించి రాసింది విని అప్పుడు మన మంది కొంతమంది భారతీయులు ఆయన దగ్గరికి వెళ్ళారు. అంతవరకు ఒక్క భారతీయుడు వెళ్ళలే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అలా రీసెర్చ్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి మెహర్ బాబాని, అరవిందోని కూడా ఆయన దర్శించి అందులో ఏం రాస్తాడు అంటే, నేను చూశాను వాళ్ళు గొప్పవాళ్లే, నాకేం నచ్చలేదు వాళ్ళు అంటాడు. కానీ అంత సెక్యులర్ మనిషి, భగవంతుణ్ణి నమ్మనటువంటి మనిషి, యోగశక్తిని నమ్మనటువంటి మనిషి రమణ మహర్షి దగ్గరికి వచ్చాక నమస్కారం పెట్టించాడు. ఇంకా ఆయన శిష్యుడు అయిపోయాడు. ఆయన గురించి హుయామై అని, విజ్డమ్ ఆఫ్ ది ఓవర్ సెల్ఫ్ అలా చాలా పుస్తకాలు రాశాడు. ఆయన ఈ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బుక్ లో ఈ విశుద్ధానంద గురించి రాశాడు. ఈ కాలపాడే ఆయన వెళ్ళాక సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వచ్చిందని విన్నానమ్మా. మీరు కనుక్కోండి ఏంటి రహస్య. తెలియదు నా పేరు కరెక్ట్గా తెలుగులో, కానీ తెలుగులో కూడా ఉంది ఆ బుక్, వచ్చింది ఇంగ్లీష్ లో. దాని పేరు ఏంటంటే సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. సరే, ఈయన వెళ్ళాడు అక్కడికి, అంటే రమణ మహర్షిని కలవక ముందు వెళ్ళాడు. అలా నార్త్ ఇండియా నుంచి, బాంబే నుంచి చూసుకుంటూ మెడ్రాస్ దగ్గరికి వచ్చాక రమణ మహర్షి గురించి విని వెళ్ళాడు. అంతకంటే ముందు జరిగిన సంఘటన, కాశీలో ఈయన ఆశ్రమానికి వెళ్ళాడు, విశుద్ధానంద సరస్వతి దగ్గరికి. ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నాడు పులి చర్మం మీద, చాలా అందంగా ఉన్నట్ట, పొడుగ్గా ఉన్నట్ట, బాగా వర్ణిస్తాడు. ఎవరు నువ్వు? నేను ఇలా పాల్ ప్రింటర్ని, భారతదేశంలో యోగ శక్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చాను. ఓ పంచే ఆ మూలన మట్టి ఉంది కదా అన్నాడు. గదిలో గంగానది ఒడ్డిన చాలా మెత్తటి మట్టి గాలికి కొట్టుకుని వస్తుంది. మీరు తుడిస్తే ఆ మెత్తటి మట్టి అంతా కూడా ఒక చోట పోగు చేస్తారు. అక్కడ ఏంటంటే గంగా మట్టి అని చెప్పి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ దాన్ని గంగలో తీసుకెళ్లి కలిపేస్తారు. కాళ్ళుతో వాటితో తొక్కరు, మూల దాచించుతారు. అది కాశీ యొక్క ఆనవాయితీ. మట్టి తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు. నా చేతికి అన్నాడు, ఇలా చేతిలో పెట్టాడు. ఇంత పెద్ద కోడిగుడ్డ ఆకారంలో నీలముగా మారింది, సఫైర్ గా మారిపోయింది. నీలం అంటే తెలుసు కదా, చాలా ఖరీదైనటువంటి
అంతేనా అన్నాడు. నీకేం కావాలన్నాడు. డైమండ్ కావాలన్నాడు. తీసుకురామచ్చు అన్నాడు. ఇంకా సరే నీ జేబులు మాది అన్నాడు. మళ్ళా ఆయన దగ్గర కాగితం గుడ్డ ముక్క ఏదైనా ఇస్తే ముందే అందులో పోసి ఉంటా ఉంటారుగా, అంత పాలు గంటలు జేబులు మాది తీసుకున్నాడు. తీసుకుని నీకేం సెంట్ కావాలన్నాడు. వాళ్ళ ఇంగ్లాండ్లోనే ఏదో పువ్వు పేరు రాశాడు, నాకు గుర్తులేదు. ఆ పువ్వు లిల్లీ, ఆ లిల్లీ పువ్వు సెంట్ కావాలన్నాడు. తీసుకో అన్నాడు. దాని తర్వాత మొన్ననే చనిపోయాడు బాలు గంటను, ఒక 2 సంవత్సరాలైంది. అంతకు ముందు వరకు బతికే ఉన్నాడు. దానికంటే ఒక 5-6 ఏళ్ల కిందట ఆయన రాశాడు. ఇంకా వాసన అలాగే ఉంది నా దగ్గర ఉన్నటువంటి ఆ హ్యాండ్ కర్చీఫ్ లో లిల్లీ వాసన. అంతేనా అన్నాడు. సరే ఓ పంచేవో పావురాన్ని కొని తీసుకురా అన్నాడు. కాశీలో పావురాలు దొరుకుతాయి, ఇప్పటికీ బాగానే దొరుకుతాయి. పావురాన్ని కొని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాక తన శిష్యుడు అవడం ఉంటే ఆ పావురాన్ని ఇలా మెడవిస్తే చంపే అన్నాడు. చంపిస్తాడు. చచ్చిపోయింది, గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది, నువ్వు చూడు దాన్ని అన్నాడు. చచ్చిపోయిందా అన్నాడు. పాలు పెంచడం 100% చచ్చిపోయింది అన్నాడు. నీకేమైనా అనుమానం ఉందా అన్నాడు. లేదన్నాడు. చచ్చిపోయింది కదా, రైట్ అన్నాడు. నువ్వే బయటికి వెళ్ళి బజార్లో ఒక భూతత్వం అంటారే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, సో మామూలు భూతత్వం 2 రూపాయలకి 3 రూపాయలకి దొరికే భూతత్వం తీసుకొచ్చాడు. కిటికీ నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ పవర్ యొక్క కుడికన్ను మీద ఫోకస్ చేశాడు. 2 నిమిషాల తర్వాత ఎగిరి వెళ్తాడు. సూర్యకిరణాలలో అంత శక్తి ఉంది, మట్టిని మాణిక్యంగా మారుస్తుంది, వజ్రాలుగా మార్చగలదు. చేసి చూపించాడు. ఈ కాలం వాడే, మీరేమో అప్పుడేదో చేశారండి సమంతకమని, ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడున్నాయిగా మళ్ళీ. కానీ ఒక్కటే ఏంటి అంటే ఆ తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఏం చేశాట అంటే ఆ నీలమును వజ్రం ఇచ్చేయన్నట్ట. ఇచ్చేసి మళ్ళా సూర్యకిరణాల దగ్గర పెట్టాడు. మట్టిగా మారిపోయింది, పడిచాడు. ఇచ్చంటే కారణం మీకు అర్థమైంటుంది, ఎందుకు చేసి ఉంటాడు అది. ఇచ్చంటే అందరూ అలాగా వజ్రాలు మాణిక్యాలు తయారు చేసుకుంటే ఇంకా వజ్రాలు మాణిక్యాలు రాళ్లలాగా అవుతాయి. పూర్వకాలంలో అందుకని స్తంభాలు కట్టేవారేమో, అందరికీ ఆ విద్య వచ్చునేమో. అంత విద్య గాయత్రి మంత్రంలో ఉంది. గురువు గారు అయితే ఆయన వాంగ్మయంలో 2 విద్యలు మీకు గ్యారంటీగా 10 ఏళ్లలో వచ్చేస్తాయి అన్నాడు. గ్యారంటీ ఇచ్చాడు ఆయన. 1 ఆయుర్వేదము, 2 మట్టిని బంగారంగా చేయటం సువర్ణ విద్య. ఇవి 2 గాయత్రి మంత్రంతో 10 ఏళ్లలో వచ్చేస్తాయి మీకు. కానీ కష్టపడితేనమ్మా ఇదంతా, కష్టపడితే అంతే. అయిపోయిందా భోజనం పెట్టేయండి అంటే ఏమొస్తుందమ్మా? కష్టపడాలి కదా, ఏ విద్యకైనా కష్టపడాల్సిందే. అందుకే తపస్సు అంటాను దాన్ని. తపస్సు చేయకుండా ఏ విషయ గొప్పవాడేడు? ఇలా చేపెట్టేస్తే అయిపోతే బాగుండు. అవ్వలేము, ఒకవేళ అయినా అది నిలబడదు. అంచేత ఈ 2 విద్యలు నేర్చుకోవాలన్న తపన ఉన్నటువంటి వాళ్ళు. ఆయుర్వేదం ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను, ఈ నేను చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ గాయత్రి చేసుకుంటే ఈ 3 రోగాలు గ్యారంటీగా పోతాయి. డయాబెటీస్, బీపీ నాదే తగ్గింది, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు? నేను నిన్న చెప్తున్నాను కదా, మెట్లెక్కితే ఆయాసం నాకు, క్లాస్ రూమ్కి వెళ్తే ఆయాసం, నెప్పెట్టేసేది. డాక్టర్ కార్డియాలజిస్ట్కి వెళ్తే నీకు ఆపరేషన్ చేయడానికి వీలు లేదయ్యా, నీకు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పావంటే నువ్వు ఇవాళ రిపోర్ట్ వస్తావన్నాడు. అది చెప్పి 7 ఏళ్ళు అయింది. మరి సావడం సంగతి తర్వాత చూద్దాం, ముందు నొప్పి లేదు నాకు. నీకు మీకు నొప్పి కలిగిస్తున్నానేమో నేను కూర్చోబెట్టి ఎక్కువసేపు. ప్రస్తుతం డయాబెటీస్ వ్యాధి చెప్పాను కదా, రోజుకి 75 యూనిట్స్ ఇన్సులిన్, 4 డయానిల్ మాత్రలు వేసుకుంటే ఫాస్టింగ్ షుగర్ 200లో ఉండేది. మీరు ఇంటింటికి తీసుకెళ్ళటానికి మీరు మొట్టమొదట మాతా భగవతీ దేవి శర్మ గురువు గారి యొక్క జీవిత చరిత్ర మీరు ఇంటంటే వాళ్ళు గొప్పవాళ్ళై చూపించారు ఈ గాయత్రి మంత్రంతోనే. అది ఆయన ఆత్మకథలో రాస్తారు, చదువుకోండి మీరు, పాయింట్స్ లాగా రాసుకోండి. అమ్మ కూడా ఉంటుంది, ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త పాయింట్స్ లాగా చెప్పండి. అంటే గంటలు గంటలు నాలాగా చెప్పక్కర్లే. ఆయన ఫలానా తారీఖును పుట్టాడు, గాయత్రి మంత్రం చెప్పని ఇలా చేసుకున్నాడు, దానివల్ల ఇన్ని శక్తులు సంపాదించుకున్నాడు, నేను 2-3 సంఘటనలు చెప్పండి చాలు. మాతా భగవతీ దేవి కూడా అలాగే చెప్పండి, ఇది మొదటి రోజు, లేకపోతే మొదటి గంట. దాని తర్వాత గాయత్రి మంత్ర మహిమ. ఇప్పుడు నేను చెప్పింది గాయత్రి మంత్ర మహిమ అంతా ఏంటి? సూర్యశక్తి యొక్క మహిమ, సోలార్ ఎనర్జీ మహిమ.
దాని తర్వాత గాయత్రి మంత్రం తీర్చి ఇవ్వండి. మనం తీర్చి ఇచ్చేటటువంటి శక్తి మనకి లేదు, అది మనకు అర్థమైంది కదా. ఆ శక్తి మన గురువు గారికి ఉంది, శ్రీరామ శర్మ ఆచార్యకి. ఆయన నేను శరీరం వదిలేసిన 200 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూనే ఉంటాను, నా పేరు మీద మీరు ఏం చేసినా నేను ఓకే చేస్తాను. ఇంకా దీపం వెలిగించి గురువు గారిని స్మరణ చేసుకుని వాళ్ళకి చెప్పి చెప్పాం కదా గురువు గారి గురించి, గాయత్రి మంత్రం గురించి, బాబు మైక్ లాగా నేను పనిచేస్తున్నాను, గాయత్రి మంత్రం ఓం భూర్భవసు అత సూర్యవరణ్యం భర్గో దేవస్య ధీమై ధీరయన ప్రచోదయా అతను 3 సార్లు అనిపించి ఆయన మన అందరికీ గురువు. ఆయన యొక్క తపశక్తితో మనం అందరం ఇదంతా నేర్చుకుంటున్నాము. నువ్వు రోజుకి కనీసము 1 గంట తగ్గించకండి, రోజుకి 10 సార్లు చేసుకో అంద. అలాంటి దద్దమ్మలు మనకు అక్కర్లే. ఇంత మంచిది అని తెలిసా కూడా నేను చేయలేను అనే బలహీనుడు మనకు అనవసరం. కాస్త రోజుకి 1 గంట చేసేవాడు ఉంటే మనం ఏదైనా మ్యాజికల్ చేయొచ్చు కలిసి. సరే రోజుకి 1 గంట గాయత్రి చేసుకోవాలని చెప్పి వారం వారం ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి ఏమయ్యా చేస్తున్నావా గాయత్రి అని అడుగుతూ ఉండండి చాలు. అది ఒక సమూహం. రెండో వాళ్ళు ఏంటి, ఆసన ప్రాణాయామాలు. ఇప్పుడు ఆసన ప్రాణాయామాలు మీరు నేర్చుకున్నారు కదా, 10 ఆసనాలు 5 ప్రాణాయామాలు. అందులో చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామము, మీరు టిఫిన్ తిని ఎంతసేపు అయింది, సాలిడ్ ఫుడ్ తినలేదు కదా, చాలా మంచిది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రాణాయామము, ఆహారం తీసుకున్న వాళ్ళు మాత్రము చెయ్యకండి, వినండి, ఆహారం తీసుకున్న వాళ్ళు చెయ్యండి. దీన్ని కపాలభాతి ప్రాణాయామము అంటాం. మీకు 5 ప్రాణాయామాలు నేర్పించి ఉంటారు, భస్త్రిక, కపాలభాతి, మీరు చెప్పకండి, మీరేం చెప్పారో వాళ్ళకి పేర్లైనా తెలుసా, లేదా ఉద్గీత ప్రాణాయామము లేక ఓంకార ప్రాణాయామం బ్రాహ్మరి. ఈ 5 ప్రాణాయామాలు 5 సమస్యల్ని నివారిస్తాయి. మన ఎండోక్రైన్ సిస్టమ్ లో 5 సమస్యలు డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ 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 మూలాధారం దగ్గర ఈ 5 సమస్యల్ని అది నివారించేస్తుంది ఈ ప్రాణాయామం. అందులో చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామం, ముఖ్యంగా బీపీ, క్యాన్సర్, షుగర్ తగ్గించే ప్రాణాయామం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు నేర్చుకున్నది, ఇది మీరు అందరికీ చెప్పవచ్చు. వాళ్ళు చేసుకుంటే చేసుకున్నంత వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ, చేసుకోకపోతే 0, చేసుకుంటే చాలా ఎక్కువ. ఇది కనీసం రోజుకి 500 సార్లు చేసుకున్న వాళ్ళకి డయాబెటీస్ బీపీలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దానికి గ్యారంటీ ఏంటి అంటే, మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి వారం రోజుల యోగిరాజు రామ్దేవ్ బ్రహ్మచారి క్లాసెస్ 20,000 మంది అటెండ్ అయ్యారు. ఆ 20,000 మందిలో అందరూ రోగస్తులే, ఏదో ఒక రోగం ఉంది. అందులో 80% పీపుల్కి 5 రోజుల్లో తగ్గిపోయాయి. డాక్టర్స్ ఎవిడెన్స్, ప్రాణాయామాలు మొదలెట్టే ముందు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, ప్రాణాయామం అయిపోయిన తర్వాత తగ్గిపోయింది అని చూసుకున్నారు. మళ్ళీ మానేశారు అనుకోండి ప్రాణాయామం, ఇంకా అవడేం చేస్తాడు దానికి. ఇది జీవితాంతం చేసుకోవాల్సినటువంటి కర్మలే ఇవి, మంచి ఆరోగ్యానికి లేకపోతే రోగం పోయి ఆరోగ్యం తెచ్చుకోవటానికి. ఇచేత ఇక్కడ ఈ ప్రాణాయామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే విసర్జన, వదలటం. ఇది లోపలికి వెళ్ళాలి, ప్యాంక్రియాస్, లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా స్లో మసాజ్ ఆటోమేటిక్ గా లేస్తాయి. సాధ్యమైనంత వరకు ఫిజికల్ ఎక్స్ప్రెషన్ మారకుండా ఇంతకంటే స్పీడ్గా చేయక్కర్లేదు, ఇంతకంటే తక్కువగా చేయక్కర్లేదు. స్పీడ్గా చేస్తే మంచిదే, కానీ ఈ కాలంలో ఎవరికి బీపీ ఉందో ఎవరికి లేదో మనకి తెలియదు. బీపీ ఉన్నవాళ్ళు ఇంతకంటే స్పీడ్గా చేయొద్దు. అంతేత అసలు స్పీడ్గా చేయొద్దు అంటే పోయే, బీపీ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఇది మెయిన్, ఇది మెయిన్ కాదు, ఇది లోపలికి వెళ్ళాలి. అది చూసుకోండి, ఇది ఉంది కదా ఇక్కడ, ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. ఆ గ్యాప్ రావాలి, అప్పుడు అబ్డామినల్ మజిల్ మీరు కదిలి మొత్తం కాన్స్టిపేషన్ అన్ని, ఇది కరెక్ట్ అయిపోతే అసలు అన్ని కరెక్ట్ అయిపోతాయి. అన్ని రోగాలకి అసలు కారణం ఇదే. దీన్ని కపాల భాతి అంటాం. స్పీడ్ గా చేసుకుని బీపీ లేని వాళ్ళు అయితే ఎంత స్పీడ్ గా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ అమ్మా, వదలటం మెయిన్ కాదు. ఇది కదులుతూ ఉంటే ఇది అనకపోయినా పర్వాలే. మెయిన్ ఇక్కడ మసాజ్ చేస్తున్నాం అనమాట, మనం రుబ్బుతున్నాం అనమాట ఇక్కడ, చర్నింగ్ ప్రాసెస్. సరేనా? దీని మీద మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి, అన్ని రోగాలు పోతాయి దీంతో. బీపీ ఉన్నవాళ్ళు మాత్రం స్పీడ్ గా చేయకండి. ఇలాగ రోజుకి 500 సార్లు చేయాలి. రోజుకి 15 నిమిషాలు 2000 సార్లు చేసేవాడు నాకు తెలుసు. ఇది రోజుకి 2000 సార్లు చేసేవచ్చు 15 నిమిషాలు. కష్టమే, ప్రాక్టీస్ అమ్మా, ఇదంతా ప్రాక్టీస్ తో వచ్చేది. కానీ మొదటి రోజు ఏమో వాయిన్ చేసి రెండో రోజు మానేస్తే ప్రమాదం ఏం జరగదు. నా డయాబెటీస్ తగ్గలేదండి, నేను చేశానండి. నువ్వు ఏం చేసావయ్యా? మొదటి రోజు చేశాడండి, రెండో రోజు చేయలేదు. రెగ్యులారిటీ, కనీసం ఒక 2-3 నెలలు చేసి చూడండి, అప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే అంతసేపు పట్టదు తగ్గటానికి. కానీ ఆహార నియమాలు మాత్రం ఆరోగ్యం కావాలంటే మార్చుకోవాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పెద్ద ఆహార నియమాలు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ డయాబెటీస్, బీపీ, షుగర్, క్యాన్సర్ అయిపోయింది. అమలాపురం దగ్గర ఒక పేషెంట్ కానిస్టేబుల్ కొడుకుట 5 సార్లు బ్రెయిన్ ట్యూమర్కి అడయార్లో ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ క్యాన్సర్ 5వ సారి ఆపరేషన్ చేశాక లాభం లేదయా, ఇంకేం చేయలే ఉన్నారు. అప్పటికే 5-6 లక్షలు ఖర్చు పెట్టారట. తర్వాత ఈ సింపుల్ టెక్నిక్స్తో 6 నెలల్లో మారిపోయి ఆ రేడియేషన్స్ దాంట్లో కనుబొమ్మలు ఊడిపోయి జుట్టంతా ఊడిపోయి మనిషి వికృతంగా అయిపోయినటువంటి వాడు మామూలు అయిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవంతా జరిగిన సంఘటనలు, ఈ కాలంలో జరిగిన సంఘటనలే. యోగ విద్యతో మరి చేసుకోకపోయి మన పిల్లలకి అది నేర్పకుండా నేను ట్యూషన్కి వెళ్ళేవా లేదా? ఆ ట్యూషన్ వాడికి వెళ్లకుండా 1 గంట ప్రాణాయామం అది నేర్పితే వాడి జీవితం బాగుపడిపోతుంది, ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అది చెప్పం, అది నేర్పండి అని చెప్తే రెండో బ్యాచ్ వాళ్ళు ఏం చేయాలి? యోగ ఆసన ప్రాణాయామాలు ఎలా నేర్పుతారు అంటే మొదటి వారం 2 ఆసనాలు 1 ప్రాణాయామం. మొదటి వారం మీరు వెళ్తారు పొద్దున్న 5:30 ఎప్పుడుకో, వాళ్ళకి చెప్పండి మీరు ముందు రోజు ఆహారం ఏమీ తీసుకోకుండా 1 లీటర్లో 2 నిమ్మకాయలు పిండుకుని 2 స్పూన్లు తేనె కలుపుకుని ఆ మొదటి రోజు 3:30 నుంచి అదే ఆహారం వాడికి, నిమ్మకాయ నీళ్లు తేనె. అది 2వ రోజు మీరు వెళ్తారు, ఆహారం ఏం తీసుకోకూడదు. అతను న్యాచురల్లీ మీరు కూడా ఇంకోళ్ళకి మనం ఆ సంగతి చెప్పినప్పుడు మనం ఆచరించకుండా చెప్పటం వల్లే విలువ పోయింది ఇప్పుడు అని చెప్పి యాజ్ ఎ టీచర్స్ మీరు వెళ్తున్నప్పుడు ఆ ముందు రోజు 3 గంటల నుంచి మీరు కూడా ద్రవాహారంలోనే ఉండాలి. 2వ రోజు పొద్దున 5 గంటలకు వెళ్తారు, అప్పటికి అతన్ని స్నానం చేసి రెడీగా ఉండమనండి. మీరు నేర్పవలసిన 2 ఆసనాలు బాగా నేర్పండి, నేర్పేటటువంటి ప్రాణాయామము బాగా నేర్పండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించండి. ఇది 1-2 గంటల్లో అయిపోతుంది. దాని తర్వాత 1 గంట సేపు కాస్త నువ్వు ఖాళీ కడుపులో ఉండు బాబు, అంటే 5 నుంచి 8 లోపల అంతా అయిపోతుంది. దాని తర్వాత నార్మల్. మొదటి వారం 2 ఆసనాలు 1 ప్రాణాయామం, 2వ వారం ఇంకో 2 ఆసనాలు 1 ప్రాణాయామం. ఆయామం చేయించాలి, అది కరెక్ట్ గా చేస్తున్నాను లేదు చూడాలి. ఇదంతా 2-3 గంటలు పడుతుంది కదా. దాని తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చాకే ఏదైనా తినచ్చు. అర్థమైందా? అంటే ప్రతి ఆదివారం మీరు కొంతమంది 5-6 మంది ఎన్నుకోండి, వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటి అందరూ కలిసి ఒక ఇలాంటి చోట జారవచ్చు కదా, ఏదో ఆలయంలో. మొదటి వారం 2 ఆసనాలు 1 ప్రాణాయామము, 2వ ఆదివారం ఇంకో 2 ఆసనాలు, అలాగే 5 వారాల్లో 10 ఆసనాలు 5 ప్రాణాయామాలు నేర్పిస్తారు. ఇంకా సైకిల్ కంటిన్యూ చేయండి. గాయత్రి మంత్ర దీక్ష వెళ్తూ ఉంటుంది, ఆసన నియమాలు వెళ్తూ ఉంటే దీంతో పాటు ప్రతి ఆదివారము ఈ కల్ప సాధన. ఇక్కడ నేను ఎలా చెప్పానో అలాగా మీరు పొద్దున్నే మొత్తం అన్ని చేస్తారు. ఆసన ప్రాణాయామాలు చేస్తారు, ఆహార నియమాలు పాటిస్తారు, స్వాధ్యాయం చేసుకుంటారు, పుస్తకాలు చదువుకుంటారు. అన్ని ఒక రోజు మీకు వీలైన రోజు అందరూ కలిసి చేసుకోండి. ఈ కార్యక్రమం మీరు ఇంకా ఆపకండి. ఇది నేర్చుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ కూడా ఇదే కార్యక్రమం చేసుకోండి. మీకు వీలున్న టైంలో గాయత్రి మంత్ర దీక్ష వదులుకున్నారనుకోండి, ఇలాగే పొద్దున 5 గంటలకు పెడుకోండి, ఆహార నియమాలు పాటించి ముందు గురువు గారి గురించి కచ్చేపు చెప్పండి, మాతాజీ గురించి కచ్చేపు చెప్పండి, గాయత్రి మంత్రం గొప్పతనం గురించి కచ్చేపు చెప్పండి, గంట గంటన్నరలో అయిపోతుంది. జ్యోతి వెలిగించండి, ఊదికడ్డీలు వెలిగించండి, గురువు గారు మాతాజీ బొమ్మ పెట్టండి, గాయత్రి బొమ్మ పెట్టండి, దీక్ష ఇచ్చేయండి గాయత్రి మంత్రం అన్నాను బాబు అని. మీరు అతను లేకపోతే 5 ఆరుగురు కలిసి గాయత్రి దీక్ష తీసుకుంటూ ఉంటే కలిసి అరగంట గంట సేపు జపం చేసుకోండి, వచ్చేసేయండి. ఇదే మన పని అవ్వాలి. నిరంతరం మన పని డిసెంబర్ వరకు ఇదే, గాయత్రి మంత్ర జపం చెప్పడం, ఆసన ప్రాణాయామాలు చెప్పడం, ఆహార నియమాల గురించి చెప్పడం. మనం వారానికి ఒకసారి ఇది మొత్తం కల్ప సాధనలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం, మన టచ్ పోకుండా. అర్థమైంది కదా? ఇవి 3 కార్యక్రమాలు. మొదటి దాన్ని ఏమంటాం మనం, గాయత్రి దీక్ష కార్యక్రమం, లేకపోతే గాయత్రి దీక్ష సంస్కారం అని పెట్టుకోండి. రెండవది ఏంటి, ఆసన ప్రాణాయాలు నేర్పించుట. మూడవది కల్ప సాధన జ్ఞానయజ్ఞము. ఈ 3 కార్యక్రమాలు ఆగకుండా జరగాలి. ఈ శక్తిపీఠంలో జరగాలి, బయట వైజాగ్ లో జరగాలి. దీనికి మనము 19, 20, 21 బయటకు వెళ్తున్నాం. కొంతమంది నేర్చుకున్న వాళ్ళు మీరు ఎన్నుకోండి, మీరందరూ రెడీ అవ్వండి. ఇప్పుడే అందరూ ఒకేసారి వెళ్ళి మనం 20 మంది అందరికి ఏం చెప్తాం, చెప్పేది ఒకటే చెప్తాడు కదా. అంచేత ఈ మొదటి 3 రోజులు మనం కొద్దిమంది వెళ్తాం. మీరు ఈ లోపల వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళు నేర్చుకుని వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు. మొదటి రోజు పాఠం చెప్పమన్నప్పుడు నేను కాలేజీకి వెళ్ళలే అసలు, ఎందుకంటే పాఠం చెప్పాల్సి వస్తుందని. చేసిన ఉద్యోగం ఏంటి అంటే లెక్చర్ ఉద్యోగం. మరి ఇప్పుడు మాట్లాడేయగలుగుతున్నా కదా. అంచేత మీరు కొత్తలో కొంచెం గాబరాగే ఉంటుంది, ఏం గాబరా పడకండి, నేను ఉంటాను రాజు చక్రాలా. ఏంటి అంటే షట్చక్రాల గురించి తెలియాలి, అందుకే నేను అడిగాను షట్చక్రాలు అర్థమయ్యాయా మీకు అని. షట్చక్రాలు మీరు 4 విషయాలు అందులో నేర్చుకోవాలి, చక్రాల్లో ఆ పాయింట్స్ నేర్చుకుని ఖండతా పట్టేయండి. అది ఖండతా పట్టేశాక ఆ డీటెయిల్స్ నేను చెప్పను. శంఖ అంటే ఏంటి, చక్రం పేరు మొదటది, మొదటి పేరు అది, చక్రం పేరు తెలియాలి. రెండవది చక్రం యొక్క రంగు తెలియాలి, కలర్. మూడోది ఆ చక్రంలో ఎన్ని దళాలు ఉన్నాయి, మూలాధారానికి 4, స్వాధిష్టానానికి 6, అలా దళాలు ఉంటాయి, ఎన్ని దళాలు ఉన్నాయి. దాని తర్వాత అదే జ్ఞానేంద్రియం, దాని తర్వాత ఆ దళాలలో ఉన్న అక్షరాలు, అక్షరాలు తెలియాలి. బుక్లో ఉందమ్మా, బుక్లో ఉందే. నేను చెప్పేగా నేను చెప్పేది ఏది సొంతం కాదమ్మా, అన్ని ఆ బుక్లో ఉన్నాయే. కొంచెం తెలుగులో చెప్తున్నాను, రెండోది నా అనుభవం కలిపి చెప్తున్నాను. అది కలిసి ఇవాళ నేర్చేసుకోండి అమ్మా, నిద్రలే చేసుకోకండి. ఇది నేర్చేసుకుంటే నిద్ర ఎలా పోవాలో చెప్తాను నేను. అప్పుడు ఆ నిద్ర మీకు ఒక 2 గంటలు పడుకున్నా కూడా ట్రెమెండస్ ఎనర్జీ ఇస్తుంది. లేకపోతే ఇప్పుడు పడుకుంటాం, నిద్ర లేచినా అలాగే ఉంటాం, పడుకునే ముందు నిరసనే ఉంటుంది. కానీ ఇవి తెలియాలి, ఇవి తెలియకుండా చెప్పలేను నేను.